ఏకంగా సాధన చేయగలిగే స్థితికి వెళ్ళాలి. ఎందుకంటే ప్రధానమైనది శివుని యందు ఏకాగ్రత నిలుపుటయే అన్నిటికీ ప్రధానం. ఈ ఆరు అంశముల యొక్క సారం శివుడి యందు ఏకాగ్రత నిలుపుట అని కదా తెలుస్తున్నది. కనుక ఏకాగ్రత నిలపడానికి వీటన్నిట్లో నేను చెప్పిన ఐదవ సాధన చాలా ముఖ్యమన్నాడు. ఈ ఐదవది మిగిలిన వాటికి చాలా ప్రధానం. ఏమిటండి ఐదవ సాధన నేను చెప్పింది? సాధనం అంటే ఏమిటి? శివమంత్రం. ఆ శివమంత్రం గురించి చెప్తున్నాడు పంచాక్షర మహాత్మ్యం. ఈ పంచాక్షరి మహామంత్ర విశేషాన్ని ఇక్కడ వివరిస్తున్నాడు. ఈ పంచాక్షర మహాత్మ్యాన్ని ఉపమన్యువు చెప్తూ ఏమంటున్నాడంటే కృష్ణునితో, పంచాక్షరస్య మహాత్మ్యాం వర్షకోటి శతేరపే అసఖ్యం విస్తరాద్వక్తు. నాకు నువ్వు కోటి సంవత్సరాలు ఇచ్చినా పంచాక్షర మహిమ గురించి పూర్ణంగా చెప్పలేను ఆయన అన్నాడు. అంటే ఇంక చూసుకోండి దాని శక్తి అంతగదు అని ఉపమన్యు అంటున్నాడు. తస్మాత్ సంక్షేపతశ్రును, ఏదో క్లుప్తంగా చెప్తున్నాను విను. సర్వ వేదముల యొక్క పురాణముల యొక్క సాగమముల యొక్క సారం పంచాక్షరిలో ఉన్నది. పంచాక్షరి సారమంత్రము అని చెప్పబడుతున్న సుమ. తద్బీజం సర్వ విద్యానాం మంత్రమాద్యం షడక్షరం అతిసూక్ష్మం మహార్థంచాజ్ఞేయం తద్వట బీజవత్. అత్యంత సూక్ష్మంగా ఉంటూ మహార్థములు కలబోసుకున్నదే పంచాక్షరం. మహార్థములు అంటే గొప్ప గొప్ప అర్థములన్నీ ఉన్న సూక్ష్మమైనటువంటి శక్తిమంతమైనటువంటిది పంచాక్షరి. అది కేవలం అక్షరసంపుటి కాదు, అదొక శక్తి. ఆ శక్తి ఎటువంటిదంటే తద్వట బీజవత్. మహావటవృక్షమంతా బీజంలో ఉన్నట్లుగా సర్వశాస్త్రములు పంచాక్షరులు ఉన్నాయి, సర్వ సాధనలు పంచాక్షరులు ఉన్నాయి. తదల్పాక్షరం అర్థాఢ్యం వేదసారం విముక్తిదం ఆజ్ఞాసిద్ధమసిద్ధం వాక్యమేత శివాత్మకం. అల్పాక్షరం, తక్కువ అక్షరాలు ఐదు, ఎక్కువే చెప్పండి ఐదే ఐదు అక్షరాలు. పైగా అర్థాఢ్యం మంచి అర్థము కలిగినటువంటివి. వేదసారం విముక్తిదం ముక్తినివ్వగలిగేది. పైగా శివుని యొక్క ఆజ్ఞాశక్తి నిండుగా ఉన్నది పంచాక్షరి. చూడండి, కానీ ఎవరైతే దాన్ని సంపూర్ణంగా పట్టుకుంటారో వాడికి శివుని యొక్క ఆజ్ఞాశక్తియే వాడికి అనుకూలంగా ఉంటుందంటే అది ఆజ్ఞాసిద్ధం. అంతేకాదు అసందిగ్ధం, పంచాక్షరంలో ఎక్కడ అయోమయానికి అవకాశం లేదు, స్పష్టంగా ఉంటుంది పంచాక్షరం. ఇది శివాత్మకం, ఇది సంపూర్ణమైనటువంటి శివమయమైనది. ఇది సూత్రము, మిగిలిన శాస్త్రములన్నీ వృత్తులు అన్నాడు ఇక్కడ. చూడండి ఇక్కడ, ఇది సూత్రము మిగిలిన శాస్త్రములు వృత్తులు. అంటే ఒక ఉదాహరణకు బ్రహ్మసూత్రాలు ఉన్నాయి. సూత్రం అంటే ఏమిటి? ఎంతో చెప్పదలుచుకున్న దాన్ని సారభూతంగా క్లుప్తంగా చెప్తే సూత్రం అంటారు, దాన్ని విస్తారంగా చెప్తే వృత్తం అంటారు, దీన్ని వార్తికము అని కూడా అంటారండి. సూత్రంలో చెప్పిన దాన్ని విస్తారంగా అర్థమయ్యేటట్టు బోల్డ్ అంత విస్తృతంగా చెప్తే దాని పేరు వార్తికము అంటారు, దాన్ని వృత్తము అని అంటారు. కనుక పంచాక్షర సూత్రము మిగిలిన శాస్త్రములన్నీ వృత్తములు అంటే అర్థమైంది కదా. దాని ఎందున్నదాన్నే ఇది వివరిస్తుంటుంది. అంతేకాదు ప్రళయ కాలంలో ఈ సర్వ జగత్తు నాలో లయమైనప్పుడు మరి వేదాది విద్యలన్నీ పంచాక్షరులు లయమైపోతాయి, ఈ పంచాక్షరి నాలో లయమవుతుంది. అంత చక్కగా చెప్తున్నాడు చూడండి. సర్వ వేదములు అందులో లీనమైపోతాయట. ఈ వేదం నశించదు, ఎందుకంటే పంచాక్షరి నాశనం కాదు, ఎందుకంటే నేను నాశనం కాను గనక అన్నాడు. తనకి పంచాక్షరికి భేదం లేదు, కనుక భేదము లేని పంచాక్షరి నశించదు. ఈ పంచాక్షరులు సర్వశాస్త్రములు నిక్షిప్తమవుతాయి. మళ్లీ సృష్టి ఆరంభమైనప్పుడు కారణోదకమునందు నా స్వరూపానికి భిన్నుడు కాని నారాయణుడు సైనించి ఉండగా ఆయన నాభీకమల నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించిన తర్వాత ఆయనకి మళ్లీ సృష్టికి కావలసిన శక్తి ఇవ్వడానికై నా నుంచి ఈ ఐదు అక్షరముల మంత్రం ముందు వస్తుంది. ప్రథమంగా వచ్చిన శబ్దం అది నమశివాయ. ఈ పంచాక్షరిని నేను అతడికి ఉపదేశిస్తాను, దానిని అతడు పట్టుకుని సృష్టి రచన చేయగలుగుతాడు, తన మానసు పుత్రుడికి ఇవ్వగలుగుతాడు. అంతేకాదు ఈ సృష్టి ఆది అందు మేరుపర్వత శిఖరం వద్ద అనేక మంది మహర్షులు తపస్సు చేస్తూ ఉండగా వారు నన్ను ఉద్దేశించి జ్ఞానాన్ని కోరుకుని తపస్సు చేసినప్పుడు వారికి నేను ప్రత్యక్షమై ఈ దివ్యమైనటువంటి పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించాను. ఉపదేశించేటప్పుడు దీనికి ఋషి బీజము కీలకము ఇవన్నీ నేను వాళ్ళకి చెప్పాను. వీటితో పాటు చేసినప్పుడు పంచాక్షరి గొప్ప సిద్ధి పొందినది అవుతుంది సుమ అని వివరిస్తూ వాళ్ల భక్తిని గుర్తించి నేను ఇది ఇచ్చాను, శివుడిచ్చాట వాళ్ళకి. అప్పుడు ఆ మంత్రం ఇచ్చేటప్పుడు ప్రధానంగా ఋషి ఛందస్సు కీలకము బీజము శక్తి దేవత షడంగన్యాసము దిగ్బంధము వినియోగము అనే ప్రక్రియలతో ఈ మంత్రాన్ని వాళ్ళకి ఇచ్చాను. ఇలా చేస్తే పంచాక్షరి పూర్ణ సిద్ధిస్తుందండి. అంతేకాదు ఇది నా నోటి నుంచి వచ్చినటువంటి శబ్దం, శివుడి నుంచి వచ్చినది ఎప్పుడూ సంపూర్ణమే అవుతుంది, నిష్కపటమైనది అవుతుంది. లోకంలో మిగిలిన వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళ బుద్ధిజనితమైన వికారాలు ఉంటాయి, కానీ శివుడి నుంచి వచ్చినది అంటే అది సంపూర్ణమైన శబ్దం. కనుక ప్రథమం మన్ముఖోద్గిర్ణ సామమై వాస్తి వాచిక, కనుక నన్ను తెలియజేసేది నా ముఖం నుంచి వచ్చిన ఐదక్షరాలు తేజోమయ స్వరూపం. నమశివాయ అనేది ఒక తేజస్వరూపం. కనుక మీరు నమశివాయ లేదా శివాయ నమః పంచాక్షరి రెండు రకాలుగా కూడా చెప్పబడుతున్నది. దీన్ని ఉపదేశం పొందినప్పుడు ప్రణవసహితంగా తీసుకోవడం ఉంది గురువుల వద్ద. అలా చేసినా ప్రణవరహితంగా చేసినా పంచాక్షరి పంచాక్షరి ఐదు అక్షరాల మహామంత్రం. ఈ ఐదు అక్షరాల మహామంత్రం గురించి శివపురాణంలో అనేక అధ్యాయాల్లో అనేక విషయములు చెప్పారు. నేను ఇక్కడ చెప్తున్న అంశంలో క్లుప్తంగా కొంత మాత్రమే చెప్పుకుంటున్నా. ఈ పంచాక్షరి మంత్రానికి ఒక దేవత ఉంటుంది. పంచాక్షరికి ఉద్దేశింపబడ్డ దేవత శివుడు. కానీ పంచాక్షరి మంత్రం ఒక దేవత, గుర్తుపెట్టుకోండి. మంత్రం ఒక దేవత, మంత్రము ద్వారా ప్రతిపాదింపబడే దేవత వేరే ఉంటుంది. కనుక మంత్రమే ఒక దేవత. పంచాక్షరి మంత్ర దేవత ఎలా ఉంటుందో చెప్తున్నారు ఇక్కడ. పంచాక్షరి చేసేవాళ్లు భావించుకోవచ్చు. పంచాక్షరి చేసేటప్పుడు తదేక శరణాగతితో చేయాలిట, ఇదే నన్ను తరింపజేస్తుంది అని చెప్పారు. పంచాక్షరి సిద్ధిస్తే అన్ని సిద్ధిస్తాయి, పంచాక్షరి లేకుండా ఏవి చేసినా ప్రయోజనం లేదు అనే విషయాన్ని శివపురాణం చెప్తున్నది. తప్త చామీకర ప్రక్ష, పంచాక్షరి మంత్రాధిదేవత ఎలా ఉంటుందంటే కరగబెట్టిన బంగారపు రంగుతో ఉంటుంది ఆవిడ. ఆ రంగు శరీరపు రంగు అలా ఉంటుంది. స్త్రీమూర్తి పంచాక్షరి మంత్రదేవత, స్త్రీమూర్తి. ఎలాగైతే గాయత్రి మంత్రాధిదేవత సూర్యమండలాంతర్వర్తి అయిన పరమాత్మ, అయినా గాయత్రి దేవత నోడు చెప్పుకుంటున్నాం కదా ఐదు ముఖాలతో ఉన్నది, అదే విధంగా పంచాక్షరి దేవత అండి. ఇవి చతుర్భుజ, నాలుగు చేతులు తల్లి, త్రినయన మూడు కళ్ళున్నాయి, బాలేందుకృత శేఖర ఈవిడ కూడా చంద్రలేఖ ధరించింది, ఎందుకంటే శివతేజమే కదా ఈవిడ, చంద్రలేఖ ధరించింది. పద్మ ఉత్పలకర సౌమ్య వరదాభయ పాణిక, నాలుగు చేతులు ఈ తల్లికి, ఒక చేతిలో పద్మము ఇంకో చేతిలో కలువ మరొక రెండు చేతుల్లో వరదహస్తము అభయహస్తము ధరించి ఉన్నది. సర్వలక్షణ సంపన్నురాలై సర్వ ఆభరణములకు అలంకరింపబడి సిత పద్మాసనాసీన, తెల్లని పద్మంలో కూర్చున్నది. నీల కుంచితమూర్ధజ, ఒత్తైన నల్లని జుట్టు కలిగినటువంటిది ఈ తల్లి. తెల్లని కాంతులతో ఉన్నప్పటికీ ఈ తల్లి నుంచి ఐదు రకాల రశ్మి మండలములు వస్తున్నాయట, కాంతి మండలములు ఐదు రకాలుగా ఉన్నాయి. అస్యా పంచవిధా వర్ణా ప్రస్ఫుర రశ్మి మండలా పీత కృష్ణ తథా ధూమ్ర స్వర్ణాభో రక్త ఏవచ. ఆ వచ్చేటువంటి రంగులు పీత కృష్ణ ధూమ్ర స్వర్ణ రక్త. ఇక్కడ ఆకుపచ్చ రంగు, నలుపు రంగు, బూడిద రంగు, పసుపు పచ్చ రంగు, ఎరుపు రంగు. ఎందుకంటే స్వర్ణ అన్నప్పుడు ఇక్కడ పీతహకి ఆకుపచ్చే అని చెప్పుకోవాలి. ఈ విధంగా ఉన్నటువంటి ఐదు రంగుల కాంతి మండలములు వస్తూ ఉంటాయి. అలాంటి స్వరూపంతో ఈ పంచాక్షరి ప్రకాశిస్తూ ఉంటుంది సుమ అని చెప్పి, ఈ పంచాక్షరిలో ఐదు అక్షరములు ఐదు రకాల ఛందస్సులకు మూలములు అన్నారు. వేదములో ప్రధాన ఛందస్సులు ఐదు, ఐదింటికి ఐదు మూలములు. అవి గాయత్రి, అనుష్టుప్పు, త్రిష్టుప్పు, బృహతి, విరాట్ అని ఐదు ఛందస్సులకి ఐదు అక్షరాలు మూలమట. చూసారా, పేరుకు నమశివ అంటున్నా కానీ దాన్ని ఎంతుందో చూడండి ఇక్కడ. అందుకు ఒట్టి అక్షరముల గుంపు కాదు పంచాక్షరి. పంచాక్షరి అంత అక్షర దృష్టి పెడితే పాపం, గుర్తుపెట్టుకోండి. ప్రత్యక్షరము తేజోమయమైన శివస్వరూపము. అంతేకాదు నకారం నుంచి యకారం వరకు ఉన్నవి నా యొక్క ఐదు ముఖములోని శివుడు పార్వతితో చెప్తున్నట్ట. నా యొక్క ముఖస్థానములే ఇవి. అలాగే ఒక్కొక్క అక్షరంలో ఒక్కొక్క దేవతాశక్తి ఉందిట. మొత్తంగా కలిపి శివస్వరూపమైన ఐదు అక్షరాల్లో దేవతాశక్తి ఉంది. అది క్రమంగా నకారం నుంచి యకారం వరకు ఇంద్ర, రుద్ర, విష్ణు, బ్రహ్మ, స్కంద, ఈ ఐదు దేవతలు పంచాక్షరిలో ఉన్నారండి. కనుక పంచాక్షరి చేస్తే సర్వదేవతామయంగా భాషిస్తున్నదనే విషయాన్ని ఎంత అద్భుతంగా చెప్తున్నారు. ఈ విధమైనటువంటి ఈ మంత్రాన్ని ఉపదేశం పొంది చేస్తేనే గొప్ప ఫలితం వస్తున్నది అనే విషయాన్ని చెప్తున్నాడు. ఇది అలబ్ధ అల్లబ్ధ ఏవేహ కోటి కోటి గుణాధిక మౌహత్తో జితక్రోధో సలబ్ధో లబ్. ఇక్కడ ఒక మాట అడిగింది పార్వతీదేవి శివుణ్ణి. కలికాలంలో ఎక్కువ మంది పాపాత్ములే, పాపచింతలే, సదాచారం లేదు, ధర్మాలు సడలిపోతాయి, అటువంటి వాళ్ళు పంచాక్షరి చేయించా అని అడిగితే ఎవడైనా చేయదగ్గ మంత్రం పంచాక్షరే అన్నారు. అంటే పాపాలన్నీ చేస్తూ పంచాక్షరి చేసేసుకో అని కాదు, పాపాలన్నీ చేసి అయ్యో ఇన్ని పాపాలు చేసి నేను దేనికి అర్హుణ్ణి అని పశ్చాత్తాపడితే పంచాక్షరి అమ్మ నేను నిన్ను తరింపజేస్తానని అభిమిస్తుందండి ఇక్కడ. అంటే వాడు పంచాక్షరికి అర్హుడవుతాడు. అంటే అప్పుడు ఎలా అవ్వాలి వాడు? జిత క్రోధ, క్రోధాది వికారములు విడిచిపెట్టి పంచాక్షరిని చేయాలి. మరి పంచాక్షరి ఉపదేశం లేకపోతే, అలబ్ధ ఉపదేశం లేకపోయినా పంచాక్షరి చేసుకోవచ్చు. దీనికి ఒక్కదానికి అది ఉందిట, ఎందుకంటే మోక్షం ఇవ్వడానికి శివుడిచ్చింది గనక. ఒకవేళ ఉపదేశం పొందితే అలబ్ధాల్లబ్ధ ఏవాహ కోటి కోటి గుణాధిక, పంచాక్షరి ఉపదేశం లేకుండా చేసిన దానికంటే ఉపదేశం పొంది చూస్తే కోటి కోటి గుణములతో ఫలిస్తున్నది, ఇంకా అత్యధిక సంఖ్యలో ఫలిస్తున్నది. అందుకు దీన్ని పొంది నన్ను ఆరాధించాలి సుమా. అది పొందిన తర్వాత బ్రహ్మచర్యరతుడై, బ్రహ్మచర్యం అంటే ఇక్కడ ఏమో పెద్ద అర్థాలు కలక్కర్లే, నిగ్రహ సంపన్నుడై, సదాచార సంపన్నుడై, ఇక్కడి పంచాక్షరి పొంది నుంచి తాను సాధ్యమైనంత వరకు సదాచారం చేస్తూ ఈశ్వరుణ్ణి ఆరాధించాలి. అంటూ ఈ పంచాక్షరి జపించేవాడు ముందుగా కొన్ని చెప్తున్నాడు. ఇవి లేనప్పుడు పంచాక్షరి పూర్ణ ఫలితాన్ని ఇవ్వదట. ఏవో చూడండి, ఆజ్ఞాహీనం, క్రియాహీనం, శ్రద్ధాహీనం, దక్షిణాహీనం. ఈ నాలుగు లేని మంత్రము ఫలించదు. అంటే ఆజ్ఞ లేని మంత్రము, క్రియలేని మంత్రము, శ్రద్ధ లేని మంత్రము, దక్షిణ లేని మంత్రము అన్నాడు. ఆజ్ఞ అంటే గురువు యొక్క ఉపదేశము అదనమాట. గురువు యొక్క ఉపదేశం పొందాలి. అలాగే క్రియ అన్నప్పుడు దాన్ని అనుష్ఠానం చేయడం. గురువు ఉపదేశించాడు అయిపోయిందంట, మంత్రం గురువిచ్చిగాని రాదండి, నువ్వు క్రియ చేయాలి. దాన్ని క్రియ అంటే నిరంతరం దాన్ని చేయాలి. మూడవది శ్రద్ధ. శ్రద్ధ అంటే ఈ మంత్రము సంపూర్ణమైన శివస్వరూపము, ఈ మంత్రము గురించి శాస్త్రములలో ఏవేవి ఉత్కృష్ట వాక్యములు చెప్పారో అవన్నీ సత్యములు అనే భావన ఉండాలి. అది శ్రద్ధ. అది లేనప్పుడు మంత్రం ఫలించదు. దాని తర్వాత ఉండవలసింది దక్షిణ. అంటే గురువు దగ్గర నుంచి పొందిన దానికి గాను నువ్వు ఆయనకి సమర్పించుకోవలసిన దక్షిణ. గురువు ఆశించే దక్షిణ కాదు, శిష్యుడు చేయవలసిన దక్షిణ. గుర్తుపెట్టుకోండి ఇక్కడ. గురువుకి నిజానికి పంచాక్షరి ఇచ్చిన గురువుకి ఏమిచ్చినా చాలదు ఇక్కడ. అదే చెప్తున్నాడు. ఆ గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా తాను చెయ్యగలిగిన సమస్త సంపదలు వారికి వేశాడు. ఇక్కడ ఏనుగులు, గుర్రాలు, రథాలు, రత్నాలు చాలా చెప్పేళ్ళండి. పాపం గురువులు వాటిని మేపడం కష్టం. సరే, మొత్తానికి ఇక్కడ సర్వసమర్పణా భావం అనే ఉద్దేశంతో చెప్తున్నాడు. ఇలా గురువు దగ్గరికి వెళ్లి శరణి వేడాలట. ఆ గురువు సంవత్సర కాలం పరిశీలించాలట శిష్యుడికి. అందుకు వచ్చాడు కదా, ఇచ్చేయడం కాదు. ఎందుకంటే ఇలా అడిగితే అలా ఇచ్చేస్తే మంత్రం మీద గౌరవం ఉండదు. పైగా కొంతమందికి ఏదో గొప్ప చెప్తున్నారు కదా, దొరికిపోతే బాగుండని ఉంటుంది. అందుకు టెస్ట్ చేయాలి సంవత్సరం పాటు. వాడి శ్రద్ధ ఎంత ఉందో రెండు మూడు రోజులు తేలిపోతుంది. తర్వాత చూసుకుందాం లెడ్ని అని వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. తపనపడి వెంట తిరిగితే సంవత్సరం పాటు గురువు శిష్యుణ్ణి పరీక్షించి అప్పుడు పంచాక్షరి మంత్రాన్ని బాలి. యావత్ జీవం జపయన్ నిత్యం, ఈ మంత్రం పొందిన తర్వాత జీవితాంతము జపించవలసిందే. అంటే జీవితపు చివరి ఘడియ వరకు కూడా మంత్రాన్ని విడువరాదు. కనీసం రోజుకు 108 తక్కువ కాకుండా ఈ మంత్రాన్ని జపించమన్నాడు. ఇంకా దీని పురస్చరణాదులు చేసుకుంటే అతను పాపరహితుడవుతున్నాడు అనే విషయాన్ని చెప్పి, దీని పురస్చరణ చేసుకున్నవాడు వాడితో సమానమైన వాడు లోకంలో ఉండడు సుమా అనే విషయాన్ని ప్రస్తావన చేసి, ఎప్పుడు ఈ మంత్రాన్ని జపించినా స్నానం చేసి శుచి అయి కూర్చుని హృదయమునందు నిశ్చలమైనటువంటి స్థితిని తెచ్చుకుని ముందు గురుపాదాలని స్మరణ చేసి ఆ తర్వాత ఉదన్ముఖ ప్రముఖోవా, తూర్పు వైపు గాని ఉత్తరం వైపు గాని తిరిగి జపం చేయాలి. ముందుగా న్యాసం చేసుకుని నీతో ఉన్న నన్ను ధ్యానించాలి అంటున్నాడు. నీతో ఉన్న నన్ను ధ్యానించాలంటున్నాడు శివుడు. నీతో ఉన్న నన్ను అంటే అమ్మతో ఉన్న అయ్యవారిని హృదయంలో ధ్యానించి ఆ తర్వాత జపం చేయాలి అన్నాడు. ఈ జపంలో చాలా మందికి తెలిసిందే, మానస జపం శ్రేష్టం, ఉపాంశ జపం మధ్యమం, పైకి పలకరాదు. ప్రాణాయామంతో చేసినట్లయితే మరీ విశేషమైన ఫలితం దీనికి లభిస్తుంది అనే విషయాన్ని ప్రస్తావన చేస్తూ, దీనిని గృహే జపం సమద్విద్యాద్ గోష్ఠే శతగుణం విదుహు, ఏ ఇంట్లో అయితే ఆచారం ఉంటుందో ఆ ఆచార శుద్ధి కలిగిన గృహంలో చేసిన సాధన చేసిన దానికి చేసినంత ఫలితం ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి. అంతేగాని అంటూ ముట్టు మైల కలిపేసే ఇళ్లల్లో పూజలు చేసినా జపాలు చేసినా ఫలించవు, సరికదా వికృత ఫలాలను ఇస్తాయి. అందుకు ఇక్కడ ఏం చెప్తున్నంటే శుద్ధ గృహే జపం సమం. శుద్ధ గృహంలో నువ్వు ఎంత చేస్తావో అంత ఫలితం వస్తున్నది. పుణ్యారణ్యే తథారామే, పుణ్యములైన అరణ్యాలు, అలాగే తోటలు. తోటల్లో ఒక దేవతాశక్తి ఉంటుందండి మనకు తెలియకుండా. అక్కడ చేస్తే సహస్ర గుణముచ్యతే, అక్కడ 1000 సంఖ్యలో ఫలిస్తుంది. 10,000 సంఖ్య పుణ్య నదీ తీరాల్లో కనిపిస్తున్నది. 1,00,000 సంఖ్య దేవాలయాల్లో కనిపిస్తున్నది. ఇక మహాక్షేత్రముల యందు 1,00,000,000 సంఖ్యలో ఫలిస్తుంది. పంచాక్షరి ఒకటి చేసినా 1,00,000 సంఖ్యలో ఫలించేది మహాక్షేత్రముల యందు. విప్రాణాంచ గవాంచైవ సన్నిధౌ సస్యతే జపః, విప్రుల సన్నిధిలో గాని గోవుల సన్నిధిలో గాని దీన్ని జపించాలి సుమా. దీనిని ఎప్పుడూ కూడా శుద్ధమైన అంతఃకరణంతో పవిత్రమైన సంకల్పాలతో జపించాలి తప్ప అభిచారాదుల కోసం పంచాక్షరి జపించరాదన్నారు. ఎందుకంటే పంచాక్షరికి మహాశక్తి ఉందిట, పవర్ఫుల్ అంటామే అంత మహాశక్తి. కనుక దీన్ని క్షుద్ర ప్రయోజనాలకి వాడకూడదు అనే విషయాన్ని గట్టిగా చెప్తున్నాడు. పైగా ఇది చేసేవాడు క్రమంగా విదిలిపెట్టవలసినది ఏమిటి అంటే, జపం చేసేటప్పుడు తాను జుట్టు విరబోసుకుని జపం చేయరాదు. ఇక్కడ చెప్తున్నాడు కొంతమందికి ఇది ఒక ఫ్యాషన్. జుట్టు విరబోసుకుంటే తలస్నానం చేసిన అందరికి తెలుస్తుందని చాలా పాపం అండి. ముడివేయని జుట్టుతో దీపం పెట్టినా పాపం, గుర్తుపెట్టుకుంటారు ఇది. అదేవిధంగా మెడకి బట్ట చుట్టుకుని జపం చేయరాదు. ఉష్ణీషము పెట్టుకుని అంటే తలపాగా పెట్టుకుని జపం చేయరాదు. శుచి లేకుండా జపం చేయరాదు. ఏడుస్తూ జపం చేయరాదు. ఇక కోపము గర్వము వీటితో జపం చేయరాదు. తుమ్ము ఆవులింత వీటితో జపం చేయరాదు. ఉమ్ముతూ చేయరాదన్నాడు ఇక్కడ చూడండి. కొందరికి వికారాలుంటాయి. ఒకవేళ అవి పొరపాటును వచ్చినట్లయితే వెంటనే ఆచమనం చేసి నీతో ఉన్న నన్ను తలంచుకుంటే ఆ దోషం పోతుందన్నాడు. మళ్ళీ నీతో ఉన్న నన్ను అంటే అమ్మతో ఉన్న అయ్యవారిని తలంచుకుంటే ఆ దోషం పోతుంది ఆచమనం చేసి. అందుకు నాయన ఏ మంత్రం జపం చేయాలన్న బేసిక్ నియమం ఒకటి ఉంది, అది చెప్తున్నాడు. ఆచార పరమో ధర్మ, ఆచార పరమం ధనం, ఆచార పరమా విద్య, ఆచార పరమాగతి. ఆచారం, సదాచారం, అది లేనప్పుడు ఏ మంత్రము ఫలించదు సుమా. మంత్రం ఫలించినప్పుడు ఆధ్యాత్మిక సాధనలో ఒక్క అడుగు కూడా ముందుకు వేలేడు, గుర్తుపెట్టుకోండి. మంత్రానుష్ఠానం, అందుకే ఇందాక చెప్పుకున్నారు, జ్ఞానము, జ్ఞేయము, అనుష్ఠేయము, అధికారి, సాధనము, సాధ్యము, ఈ ఆరు అంశాలు చాలా గుర్తుపెట్టుకుని ముఖ్యం. అందులో జారిపోకుండా ఈ విషయాలు తెలుసుకుంటున్నాం. ఆచారహీన పురుషో లోకే భవిత నిందిత, పరత్ర సుఖీ నస్యాత్ తస్మాత్ ఆచారవాన్ భవేత్. ఆచారహీనుడికి ఈ లోకంలోనూ సుఖముండదు, పరలోకం అంతకంటే లేదు. అందుకు ఆచారవంతుడై సాధన చేయాలి. ఇంకో రహస్యం చెప్పనా పార్వతి అంటున్నాడు కొంచెం. అదేమిటది రహస్యం? అన్యద్వక్ష్యామి నవ అత్యం యస్య కశ్య, వెవడు పెడితే వాడికి చెప్పకు సుమా. ఇది అత్యంత రహస్యం. ఎందుకంటే ఇది నిజానికి ఇంత నియమంగా చేయాలని చెప్పాను గాని ఎలా చేసినా పర్వాలేదు, అదే పంచాక్షరం. అంటే నియమంగా చేస్తే చాలా గొప్ప ఫలితం ఉండొచ్చుగాక, కానీ ఎప్పుడు ఎప్పుడు పెడితే అప్పుడు చేసుకోవచ్చు. మంత్రం గచ్చత అతిష్టతో వాపి స్వేచ్ఛయా కర్మ కుర్వత అసుచేర్వా సుచేర్వాపి మంత్రో ఎన్నచ నిష్ఫల. ఇది అందరికీ చెప్పద్దు, ఎందుకు చెప్పాడంటే ఇదేదైనా బాగుంది అసలు ఆచారం లేకుండా ఉన్నా పర్వాలేదు అంటానని అందుకు చెప్పాడు ఆయన రహస్యం అని. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఎవడైనా ఆచారాన్ని పరిపూర్ణంగా చెయ్యలేడు, ఇది గుర్తుపెట్టుకోండి. నేను చాలా ఆచారవంతుండండి అన్నావా, కలిపురుషుడు నీ దగ్గరే పరీక్ష పెడతాడు ఫస్ట్. అందుకేంటంటే నువ్వు చెయ్యగలిగినంత చేస్తావు తప్ప చెయ్యవలసినంత చెయ్యలో. నువ్వు చెయ్యగలిగినంత చేసి ఇది చెయ్యి చాలు ఫలించిపోతుంది అని చెప్పడానికి చెప్తున్నాడంతే. నువ్వు చెయ్యగలిగినంత ఇది చేసి పంచాక్షరి చేస్తే ఫలిస్తుంది. అలా లేకపోతే అమ్మ ఇన్ని చేసి చెయ్యాలా అంటావు. నువ్వు చెయ్యగలిగినంత చేసి పంచాక్షరి చేయి చాలు, ఏది చెయ్యలేకపోయేవో దోషం పంచాక్షరి తీసేస్తుంది, ఇది చెప్తున్నాడు. అందుకు పంచాక్షరి ఎలా జపించాలి అంటే గచ్చత తిష్టతో వాపి స్వేచ్ఛయా కర్మ కుర్వత అసుచేర్వా సుచేర్వాపి మంత్రో ఎన్నచ నిష్ఫల. ఇలా చేసిన మంత్రం నిష్ఫలం కాదు. ఆచారవశాం పుంసాం అవిశుద్ధ షడ్వనాం, షడ్వ శోధన లేకుండా కూడా ఈ మంత్రాన్ని చేయవచ్చు. షడ్వ శోధన నిన్న చెప్పుకున్నాను నేను, షడ్వ శోధన లేని వాళ్ళు కూడా దీన్ని చేయవచ్చు. సర్వావస్థల్లోనే దీన్ని నిరంతరం చేసేటువంటి వారు. పైగా పంచాక్షరికి లగ్నము, తిథి, నక్షత్రము, వారము, యోగము కూడా చూడనవసరం లేదు సుమా. ఎందుకంటే మంత్రాలకు తల్లి మంత్రము, ఇంత మహామంత్రము. పైగా పంచాక్షరి మంత్రము విడిచిపెట్టి మరొక ఏదైనా మంత్రము గొప్పది అనుకోవడానికి లేదు. ఈ మంత్రము తదేక శరణ్యుడై ఉపాసన చేయాలి. పైగా ఇది సిద్ధిస్తే సర్వము సిద్ధించినట్లే అని పంచాక్షర వైభవాన్ని చాలా విస్తారంగా చెప్పి ఇది తెలిస్తే ఇంకేం తెలియాలండి. తర్వాత ఇంకా గురువు, గురు శుశ్రూష ఇలాంటి అధ్యాయాలు చాలా వివరించారు. మొత్తానికి మనం తెలుసుకోవాల్సినవన్నీ తెలుసుకున్నాం. ఇవాళ తెలుసుకున్న ముఖ్యమైన అంశం శివప్రసాద యోగం, శివానుగ్రహ యోగం. ఆ యోగం సిద్ధించడానికి ఏం కావాలో కూడా ఇందాక చెప్పినవన్నీ మననం చేసుకోండి. ఇక్కడ ఆ విషయంలో ప్రధానంగా ఈ భక్తి నుంచి మనం శివధర్మములు అనుష్ఠిస్తే శివధర్మముల అభ్యాసం కావాలి. అభ్యాసం వల్ల మనలో పరాభక్తి ఉదయిస్తుంది. పరాభక్తి ఉదయిస్తే శివానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఈ విషయాన్ని అంతటిని చెప్పి పశుపాస విచ్ఛేదకరి అయినటువంటి మూడు యోగములు ఇక్కడ చెప్పబడ్డాయి. నిజానికి నాలుగు యోగాలు చెప్పాను ఇవాళ. ఏంటి? మొట్టమొదటి యోగం నామాష్టక యోగం, రెండవ యోగం పంచబ్రహ్మల యొక్క ఆరాధన సజ్జోజాతాదం, మూడవ యోగం అష్టమూర్తులు భవ శర్వ ఈశాన, సామాన్యమైన విషయం కాదు, నాలుగవ యోగం పంచాక్షరి మంత్రం. ఈ నాలుగింటితో శివుణ్ణి ఉపాసన చేసి సిద్ధి పొందాలి అనే విషయాన్ని చెప్పిన తర్వాత, ఇదిగో ఇంతకాలం మీకు నేను ఉపదేశించాను, బ్రహ్మగారు మీకు చెప్పమన్నవన్నీ చెప్పాను, ఇంకా నేను వెళ్ళొస్తున్నాను అని సెలవు తీసుకుని అంతర్ధానమయ్యాడు ఎవరు? వాయుదేవుడు. అప్పుడు ఈ దివ్యమైనటువంటి విషయాన్ని మననం చేసుకుని వాళ్ళు చేయవలసిన యాగములు, అంటే యాగ పరిసమాప్తిలో చేయవలసినవి అవన్నీ పూర్తి చేసుకుని అక్కడి నుంచి ఇతి సవిజిత మన్యో యాదవేనోపమన్యో రధిగతమభిదాయ జ్ఞానయోగం మునిభ్య. ఉపమన్యము నుంచి శ్రీకృష్ణుడు తెలుసుకున్న దాన్నంతటినీ వాయుదేవుడు ఈ విధంగా చెప్పి, తత ప్రభాత సమయే ప్రభాత కాలంలో అంతర్ధానం అవగానే వీళ్ళు అవభృత స్నానము పూర్తి చేసుకుని తదా బ్రహ్మ సమాదేశా దేవి సాక్షాత్ సరస్వతి. వీళ్ళు అవభృత స్నానం చెయ్యాలనుకున్నట్టండి ఇంకా ఋషులు. అనుకోగానే నైమిషారణ్యంలో హఠాత్తుగా సరస్వతి నది తనంత తాను ఆవిర్భవించిందట. వీళ్ళకి చూడండి, వాళ్ళు ఎంత ధన్యాత్ములు కాకపోతే అవభృత స్నానం కోసం సాక్షాత్ సరస్వతీదేవి ప్రసన్న స్వాదుసలి ప్రావర్తత నదీ శుభ తనంత తాను ఆవిర్భవించి వీళ్ళకి అవభృత స్నానం కోసం అక్కడికి వచ్చింది. వాళ్ళు సరస్వతిలో స్నానం చేసి అక్కడ చేయవలసిన దేవాదీం సంతప్య దేవర్షి పితృతర్పణములు పూర్తి చేసుకుని స్మరంత పూర్వవృత్తాంతం ఇప్పటి వరకు జరిగినవన్నీ మననం చేసుకుంటూ, అంతేగాని ఆయన మానని ఏదో చెప్పాడు ఏం చెప్పాడు గుర్తులేదండి అనకుండా స్మరంత పూర్వవృత్తాంతం స్మరిస్తూ యయుర్ వారాణసీ ప్రతి వారణాసికి వచ్చారండి వాళ్ళందరూ కూడా. కాశీక్షేత్రానికి వచ్చి తతో వారాణసీ ప్రాప్య వారాణాసికి చేరుకుని ముదితా సర్వయేవతే ఆనందపడిపోయేట వారాణాసికి రాగానే వాళ్ళ ఒళ్ళు పులకించిపోయింది. ఎన్నో జన్మల పుణ్య సంస్కారం ఉన్నవాడు మాత్రమే కాశీని చూసి ఆనందిస్తాడు. కాశీని చూసి ఆనందించడానికి ఒక హృదయం ఉండాలండి. కనుక వీళ్ళు ముదితాహ సర్వాహ ముదితుడైపోయి ఉత్తర ప్రవాహాయాం గంగాయాం అవగాహ్య ఉత్తరవాహినిగా సాగుతున్న గంగలో స్నానం చేసి అవిముక్తేశ్వరం లింగం దృష్ట్వా అవిముక్తేశ్వరుడైన విశ్వనాథుని దర్శనం చేసుకుని అభ్యర్చ విధానత ఆయన విధానపూర్వకంగా అభ్యర్థించి ఆ తర్వాత గంగాతీరంలో కూర్చున్నట్ట ఒక్కసారి వాళ్లలో ఒక విధమైన ప్రకంపన లేగింది. వాళ్ళకు ఆశ్చర్యం చూస్తారని చెప్పారు కదా బ్రహ్మదేవుడు, ఇప్పుడు కనిపించుతుంది. ఒక్కసారి ప్రకంపన లేగింది వాళ్ళకి. హఠాత్తుగా కళ్ళు తెరిచి చూశారు ధ్యానంలో ఉన్నవాళ్లు. చిత్రం ఏంటంటే గగన మండలంలో సూర్యకోటి ప్రతీకాశం తేజోదివ్యం మహాద్భుతం ఆత్మ ప్రభావితానేనా వ్యాప్తం సర్వదిగంతరం. ఒక్కసారి వాళ్ళకి ఆ కూర్చున్న చోటే కాకుండా మొత్తం వారణాసి అంతా కూడా ఒక మహాకాంతి పుంజం కనిపించింది. ఎలాంటి కాంతి పుంజం అంటే కోటి సూర్య ప్రతీకాశం, కోటి సూర్యుల వెలుగు ఒక్క చోట ఉన్నట్లుగా ఒక మహాకాంతి పుంజం కనిపించింది. ఆ కాంతి పుంజం ఎలా ఉన్నదంటే సర్వ దిగంతర వ్యాప్తమై సర్వ వ్యాపకమై మహాజ్యోతి కనిపిస్తూ ఉండగా వీళ్ళు ఆశ్చర్యచకితులై నమస్కరిస్తూ ఉన్నారు. వీళ్ళకి మరొకటి అద్భుత దృశ్యం ఏం గోచరించిందంటే అథ పశుపతాహ సిద్ధాహ భస్మ సంచన్న విగ్రహ మునయోభ్యత్య శతశో లీనాస్యస్తత్ర తేజసి. అనేక మంది పాశుపతులు భస్మ రుద్రాక్షలు ధారణ చేసిన మహాయోగులు తేజోవంతులైన యోగులు ఆ తేజస్సులోకి వెళ్ళిపోతుండడం వీళ్ళకి కనబడుతుంది. ఇక్కడ ఆ తేజస్సులోకి వెళ్ళిపోతున్నట్టు వాళ్ళందరూ ఆశ్చర్యచకితులు నేచి నిలబడ్డారు. వీళ్ళు నమస్కారం చేస్తున్నారు, వీళ్ళు వెళ్ళలేకపోతున్నారు చూస్తున్నారు. అంతే వీళ్ళ యోగం, వెళ్ళిపోతున్న వాళ్ళని చూస్తున్నారు గాని వీళ్ళు వెళ్ళలేకపోతున్నారు. ఇదంతా చూసి ఆశ్చర్యచకితులై నమస్కరిస్తూ ఉండగా సజ్జ స్థిరోధరే తేజస్ తదద్భుతమివాభవ ఒక్కసారి ఆ తేజస్సు మళ్లీ ఆశ్చర్యంగా అంతర్ధానమైపోయింది. తద్దృష్ట్వా మహదాశ్చర్యం నైమిషియా మహర్షయ వెంటనే నైమిష మహర్షులందరూ కూడా ఇదేమిటి అంటే మీకు అద్భుతం కనబడుతుంది, అదేమిటో నా దగ్గరకు వస్తే వివరిస్తానన్నాడు కదా బ్రహ్మదేవుడు. మనకు అద్భుతం కనబడింది, దీని విషయం ఏమిటో బ్రహ్మగారిని అడుగుదామని తిన్నగా వెళ్ళాట బ్రహ్మ దగ్గరికి. కనబడిందా మీకు అన్నాడు. ఎందుకు చెప్పానంటే అది కనబడింది అంటే మీకు ముక్తి తప్పనిసరిగా దొరుకుతుందని సూచన అన్నట్టు బ్రహ్మదేవుడు. మీరు వాయుదేవుడి ద్వారా పొందిన జ్ఞానమునకు ఫలమేమిటి? మోక్షం. మీకు మోక్షం ఉందో లేదో టెస్ట్ చేసుకోవడానికి వారాణసికి వెళ్ళమన్నాను. వారాణసిలో ఈ దృశ్యం మీకు కనబడింది అంటే మీకు మోక్షం అతి చేరువలో ఉంది. అది సరేగానే అదేమిటి ఆ దృశ్యం అని అడిగారు. మీకు కనబడింది ఏమిటో కాదు, అది వివరిస్తున్నాడు ఇక్కడ. వారాణస్యంతు యుష్మాభియ దృష్టం దివి దీప్తమత్. వారాణసిని ఆవరించిన ఆకాశంలో ఏ తేజస్సు మీకు కనబడిందో తల్లింగం సన్నితం సాక్షాత్ తేజో మహేశ్వరం పరం. అదే సాక్షాత్ విశ్వనాథ జ్యోతిర్లింగం, అదే మహేశ్వర జ్యోతిర్లింగం. మీకు కనబడిన ఆ మహాజ్యోతి ఉన్నదే పంచక్రోశాత్మక విస్తీర్ణమైన ఆ జ్యోతి అంతా కలిపి విశ్వనాథుడు, అదే మహేశ్వర జ్యోతిర్లింగం సుమా. అందులో లీనమైపోతున్న వాళ్ళు ఎవరు అంటే ముక్తికి యోగ్యులైన జీవులు, పాశుపత వ్రతపరాయణులు, మహాదీక్షా సంపన్నులు. వీళ్ళందరూ కూడా అందులో లీనమైపోతున్నారంటే దగ్ధ కిల్బిషాహ, వాళ్ళ పాపములన్నీ దగ్ధములయ్యే గనకనే వాళ్ళు ఆ పరంజ్యోతిలో లీనమైపోతున్నారు. చూశారా వాళ్ళకేం కనబడిందండి కాశీలో? ఆ తేజస్సు కనబడింది. వాళ్ళకి కనబడింది గాని అప్పుడు రాలేదు, అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అప్పుడు రాలేదు, అది ఎప్పుడు ఉంది. కాశీలో మహా తేజస్సు ఉంది. ఆ తేజస్సులో మనకు తెలియకుండా ఎందరో ముక్త జీవులు లీనమైపోతూ ఉన్నారు. అది ఇక్కడ రహస్యం. అది వీళ్లకి ఈశ్వరానుగ్రహం వల్ల కనబడింది. ఎందుకు? ఎంతకాలం వాయుదేవుడి దగ్గర వీళ్ళు నేర్చుకున్నటువంటి జ్ఞానము చేత, దీర్ఘ సత్రయాగం చేశారు అంతకాలం, ఆ సత్రయాగ మహిమ చేత, సాధన చేత, పాశుపత యోగం చేత, నామాష్టక యోగం చేత, పంచాక్షరి మహిమ చేత వాళ్ళకి ఈ విస్తారమైనటువంటి జ్యోతి పుణ్యం గోచరించింది. చూడగలిగారు నాయన, అదే శివ జ్యోతిర్లింగం అంటే ఇంకోటో కాదు, చిన్నగా ఉండేది కాదు, అది దిగంతర వ్యాప్తమైంది. అది కనిపించేటప్పుడు మరే విధి లేదు, అది కొంత మిగిలిన స్పేస్ కొంత లేదు, ఉన్నదంతా అదే, అదే కనబడుతున్న మహాజ్యోతి. కనుక విశ్వవ్యాపకమైన మహాజ్యోతిర్లింగాన్ని మీరు చూశారు, ధన్యులయ్యారు. ఇదే కాశీ అంటే, అర్థమైంది కదా. ఇది మీరు కనబడింది, మీకు ధన్యులు, మీకు ఇంకేం పర్వాలేదు అన్నాడు బ్రహ్మదేవుడు. ఆ విధంగా వీళ్ళు ముక్తిని పొందారని ఆయన అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు. ఇక్కడ కాశీ గురించి చిన్న ముచ్చట్లో రెండు చెప్పుకోవాలి. వారాణసి మహిమని శివపురాణంలో మరొక భాగంలో చెప్పారు. రెండు మూడు చోట్ల వారాణసి మహిమని చెప్పారు. మనం మొన్నటి రోజున ఏకాదశి రుద్రులు అవతరించింది కశ్యప ప్రజాపతి కాశీలో తపస్సు చేసినప్పుడు ఏం చెప్పుకున్నాం. కాశీ ఏ తపస్సు సిద్ధించాలన్నా ఇది భూమి. మనమే కాదు, దేవతలందరూ ఇక్కడ సాధనలు చేసి వాళ్ల లోకాల్లో ఉత్తమ స్థితిలో ఉండగలిగారట. అది రావాలంటే ఇక్కడ సాధన చేశారు. కనుక ఏదైనా సంపూర్ణత సిద్ధించాలంటే కాశీలో సాధన చేయాలి అనే విషయం చెప్తున్నారు. ఈ కాశీ ఎలా వచ్చింది, దాని గురించి వారాణసి మహాత్మ్యంలో చెప్పిన అంశాన్ని యథాతథంగా శివపురాణోక్తినే నేను చెప్తున్నాను. ఇతర పురాణములన్నీ మేళవించాలంటే మళ్లీ 9 రోజులు అవుతుంది. కనుక క్లుప్తంగా శివపురాణంలో చెప్పింది కూడా క్లుప్తం చేసి చెప్పుకోవడం. ఈ సృష్టికి పూర్వంలో ఒక్కడే ఉన్నట్ట, నసన్న చాసత్యవయేవ కేవల, ఒక్కడే ఉన్నట్ట. ఆ ఒక్కడు ఈ సృష్టి చేయాలని సంకల్పించినప్పుడు రెండయ్యట. ఏకాకీ నరమతే సహ ద్వేధా విభజ్య, తన్ను తాను రెండు చేసుకున్నాడు. ఆ రెండు అయినప్పుడు ఆమె ఆయన అయ్యారు. వీళ్ళిద్దరికి విహరించాలని కోరిక పుట్టింది. ఏమీ లేదు విహరించాలంటే చోటు. ఎప్పుడు నిర్గుణంగా ఉన్నప్పుడేం అక్కర్లేదు, కానీ సగుణంగా ఇద్దరయ్యారు, ఇప్పుడు వాళ్ళకు చోటు కావాలి. ఈ చోటు ఏమిటా అని ఆలోచించారు. వాళ్ల సంకల్పం నుంచి ఒక తేజోమయమైన భూమిక ఉద్భవించింది, ఒక తేజపుంజం వచ్చిందనమాట. ఈ తేజపుంజం యొక్క పరిమితి ఎంతుందంటే పంచక్రోశ విస్తీర్ణంగా తేజపుంజం ఉంది. ఇది వచ్చినది. అప్పుడు ఇంకేమీ లేదు, సర్వం జలమయం, ఇది ఒక్కటి మాత్రమే ఉంది. సృష్టిలో ఇంకేమీ లేదు, పంచక్రోశ విస్తీర్ణమైన తేజపుంజం ముందు వచ్చింది. ఇది జాగ్రత్తగా వినండి. తర్వాత రాబోయే బ్రహ్మాండములన్నిటికీ మూలం ఉంది. కనుక సర్వ బ్రహ్మాండ సారం ఇందులో ఉంది. కనుకనే మొత్తం విశ్వము యొక్క సూక్ష్మ రూపమే కాశీ. దీని నుంచి విస్తరించిందే విశ్వం. అంటే వటం, వట బీజం లాంటిది కాశీ, వట వృక్షం లాంటిది విశ్వం. ఇది గుర్తుపెట్టుకోండి. దీనిలో విశ్వం తాలూకు సమస్తమైన ఫార్ములాస్ ఉన్నాయి, సమస్త లోకములకు మూలాలు ఇందులో ఉన్నాయి. అందుకే బుధుడు వచ్చి ఇక్కడ తపస్సు చేసి బుధలోకానికి వెళ్ళేట, చంద్రుడు వచ్చి ఇక్కడ తపస్సు చేసి చంద్రలోకానికి వెళ్ళేట. అంటే చంద్రలోక, బుధలోక, సూర్యలోక ఇత్యాది లక్షణములు కూడా కాశీలో ఉన్నాయి. సమస్త విశ్వానికి ఇది సారవస్తువు. ఎందుకంటే విశ్వసారమైన విశ్వేశ్వరుడు యొక్క నుంచి ఉద్భవించిన తేజపుంజం ఇది. కనుక ఈ తేజపుంజంలో ఆదికర్త అయినటువంటి నారాయణుడు, ఆయన ఎప్పుడు ఉండేవాడు, ఆయన ఆది రాసనం ఎక్కడ, సాక్షాత్ శివుని యొక్క స్వరూపమే. ఆయన విశ్రమించడానికి ఇక్కడ చేరేటండి, విశ్రాంతికి. ఇంకా సృష్టి చేసే పని ఏమి ఇప్పుడేం లేదు, విశ్రమించడానికి ఇక్కడ వచ్చేట. వచ్చినప్పుడు ఆయన ఇక్కడ మొట్టమొదటిగా సాధన చేసుకున్నాడు తపస్సు. ప్రతి వారు వారి తపస్సులు చేస్తారు, శివుడైనా తపస్సు చేయాల్సిందే. ఆ తపస్సు చేసినప్పుడు తపోజనితమైన ఒక అద్భుతమైనటువంటి జలం ఉత్పత్తి జరిగిందట. అది మణికర్ణికి మనకు తెలిసిందే. ఇంతవరకు బ్రహ్మాండ సృష్టి కాలేదు. ఆ తర్వాత సృష్టి ఆరంభంలో నారాయణ నాభీకమల నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించడం, తర్వాత సృష్టి అంతా విస్తరించడం సృష్టింపబడ్డాయి. ఈ బ్రహ్మాండములు సృష్టింపబడ్డప్పుడు పరమాత్మ ఈ గగనంలో ఉన్న ఈ జ్యోతిర్మయమైన 5 క్రోశముల జ్యోతి పుంజాన్ని తన త్రిశూలంతో పట్టుకుని ఈ భూమి ఎందు ఈ చోట్లో పెట్టేటండి ఇక్కడ సరిగ్గా. కనుక ఈ చోటు ఏదైతే ఉందో శివుడు త్రిశూలంతో పెట్టిన జ్యోతి పుంజం ఇది తెలుసుకోండి. కనుక కాశీ అంటే కనిపించే భూమో, కనిపించే బిల్డింగ్లో, ధ్వంసమైపోయిన ఆలయాలో, కొత్తగా కట్టుకున్న గుళ్ళో కాదు, ఒక కాంతి పుంజం అది శివుడు పెట్టాడు. కనుక అది ఉన్న ఈ క్షేత్రంలో ఎవరు ఏ సాధనలు చేసినా తరిస్తారు. ఇది సాక్షాన్ముక్తిదాయకం. ఇతర క్షేత్రముల్లో సాధనలు చేస్తే సారూప్య, సాలోక్య, సామీప్య ముక్తులు వస్తాయి, కానీ కాశీక్షేత్రంలో సాయుధ్య ముక్తి లభిస్తుంది అని చెప్తున్నాడు. ఇక్కడ సాక్షాత్ సాయుధ్యముక్తే ఏవో ఇచ్చేటువంటి క్షేత్రం ఇది కాశీక్షేత్రం. ఎవరికి ఎవరికైనా అన్నాడు. ఎక్కడ ఎన్ని పాపాలు చేసినా కాశీకి చేరితే పాపాలన్నీ దగ్ధమైపోతాయి, అందులో సందేహం లేదు. ఇంకా అక్కడి నుంచి ఫ్రెష్ సాధన చేసుకోవచ్చు. అది చెప్తున్నాడు ఇక్కడ. సాధన చేసుకుని కాశీలో పాపరహితంగా జీవించిన వాడు, ఈ పాయింట్ వినండి, కాశీలో పాపరహితంగా జీవించిన వాడు మరణిస్తే చాలు మోక్షం పొందుతాడు. సాధారణంగా మరణిస్తే మోక్షం ఎక్కడా రాదండి, మరణిస్తే జన్మలు వస్తాయి. మరణిస్తే మోక్షం కాశీలోనే. ఇక్కడ ఇంకో మాట చెప్తాడు, ఇతర ప్రాంతాల్లో ఉన్న నా భక్తులు, నా జ్ఞానులు మరణిస్తే ముక్తి పొందుతారు, అది వేరే విషయం. వాళ్ళకి ఎక్కడున్నా ముక్తే, ఇది చాలా ముఖ్యమైన అంశం. వాళ్ళకి ఎక్కడున్నా ముక్తే, ఎవరు పరాభక్తికి చెందినటువంటి వాళ్ళు, జ్ఞానులు ఎక్కడ మరణించినా ముక్తులు పొందుతారు, వేరే విషయం. కానీ ఇక్కడికి వచ్చి సాధన చేసేవాడు మరణిస్తే చాలు మోక్షం పొందుతున్నాడయ్యా. కనుక కాశీలో మోక్షం కావాలి అంటే ఒకటే కండిషన్ పెట్టాడు పరమేశ్వరుడు, పాపరహితంగా బ్రతికే వాడికి మరణించిన వెంటనే మోక్షం ఇస్తాడట. మరి కాశీలో పాపాలు చేసేవాడికి యమలోకం లేదు, నరకలోకానికి వెళ్ళడు. యముడు కాశీకి రాడు, వచ్చినా శివుణ్ణి పూజించుకోవడానికి వస్తాడే తప్ప
ఈ ప్రాణులను తీసుకెళ్లే అథారిటీ ఎముడికి లేదండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎముడికి లేదు, కింకర్లకి లేదు, ఎముడి శాసనం ఇక్కడ లేదు. శివశాసనత శివశాసనత కనుక యముడు వస్తాడు. ఎలాగో శివభక్తుడు వచ్చి పూజ చేసి గడిపోతాడు, చేయలేడు ఆయన, వెళ్ళవలసిందే. దిక్పాలకులు అందరూ వస్తారండి ఇక్కడికి. ఏం చేస్తాం, ధర్మేశ్వరులింగం ఉంది, యముడు ప్రశ్న చేసింది అది, ఇలాగా ఉన్నాయి. కానీ ఇక్కడ పాపం చేసిన వాడు మరణిస్తే భైరవుడు వాడి యాతన పెడతాడు. ఇక్కడ వాడి చేతిలో ఉందండి. కానీ కాశీలో ఉన్నాం కదా, మనకేం పర్వాలేదని కాదు. పాపం చేస్తే మాత్రం భైరవుడు యాతన పెడతాడు. ఎంత యాతన పెడతాడంటే శివపురాణం చెప్పారు 10,000 సంవత్సరాల యాతన పెడతాడట. ఇది యమయాతన కంటే భీకరంగా ఉంటుంది. ఆ యాతన అనుభవించిన తర్వాత మరి వాడు పుట్టడు, మోక్షాన్ని పొందుతాడు. ఇది ఇక్కడ చెప్తున్నారు. వాడికి కూడా ముక్తే ఇక్కడ. వాడు చచ్చిన వాడు మళ్లీ పుట్టడు వాడికి కూడా, కానీ భైరవ యాతన తప్పదు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఎవరు పాపం చేసేవాడికి, కానీ పాపం చెయ్యకూడదు అని తనకు చేతనైనంత మరకు ఇక్కడ పాపం చెయ్యకూడదు సంకల్పంతో అని ఇటువంటి భావనతో ఉంటూ జీవించే వాళ్ళకి సర్వభువనములు లేనమైతే అప్పుడు ఈ తేజస్సును తట్టి మళ్ళీ శీలంతో శూలంతో పట్టుకుంటాడే. తేజస్సుని మాత్రమే గుర్తుపెట్టుకోండి. మళ్లీ బ్రహ్మాండ కోటలు సృష్టింపబడ్డప్పుడు మళ్ళీ ఆ తేజస్సును తెచ్చిపెడతాడు ఇక్కడ. కనుక కాశీ ఎప్పుడూ నశించదు, ఆ తేజోభూమిక ఎప్పుడూ నశించదు. ఇది కాశ్యాంత మరణాన్ముక్తి అనే విషయాన్ని ప్రస్తావన చేశారు. వీళ్ళు ఎలాగో కాశీలో నైమిషేయ మహర్షులు చూశారు గనక ఇంత విషయం మీకు నేను చెప్పడం జరిగింది. ఇదంతా కథ పూర్తయిన తర్వాత ఇంకా శివపురాణ మహిమని ప్రస్తావన చేస్తున్నాడు. ఈ శివపురాణాన్ని నిరంతరం కూడా పారాయణ చేసేటువంటి వారు సరి అయిన గురువు ద్వారా దీన్ని వినాలి. దీన్ని నాస్తికులకు చెప్పరాదు, శ్రద్ధ లేని వాళ్ళకి చెప్పరాదు, భక్తులు కాని వారికి చెప్పరాదు. అలాంటి వారికి ఎవరికైనా చెప్పిన దోషం ఉంటే పరమేశ్వరుడు నన్ను క్షమించుగాక అని నమస్కారం చేసుకుంటున్నాను. ఒక్కసారి శివపురాణం వింటే వాడి పాపములు భస్మీ పటలమవుతాయి. ఒక్కసారి శివపురాణం వింటే జరుగుతుంది. అంతేకాదు భక్తి లేని వాడు శివపురాణం ఒక్కసారి వింటే వాడికి భక్తి కలుగుతున్నది. పునఃశ్రుతి సద్భక్తి ముక్తి శాచ శృతే పునః, ఆ సద్భక్తితో దీన్ని విన్నట్లయితే వాడు ముక్తినే పొందుతున్నాడు. అంతేకాదు దీనిని ఒకసారి విని వదిలేయకూడదట. తస్మాత్ పునఃపునశ్చైవ శ్రోతవ్యం విముముక్షుభి, మోక్షం కావాలనుకునేవాడు శివపురాణాన్ని మాటి మాటికి వినాలి. అంతేగాని అప్పుడు చెప్పారండి, ఒకప్పుడు విన్నానండి, ఇలాంటి శివపురాణం దగ్గర లేదు. పునః పునః ఉక్తం ముముక్షుభి, మాటి మాటికి చెప్పుకోవాలి. అంతేకాదు 5 మార్లు దీన్ని విన్నట్లయితే వాడికి పరమ ఫలము లభిస్తున్నది, అంటే ఉత్కృష్టమైన ఫలం లభిస్తున్నది. 5 మార్లు దీన్ని ఆవృత్తిగా వినాలట. అదే 7 మార్లు విన్నట్లయితే ఏతచ్చవ పురాణం హి శివశ్యాతి ప్రియం భవేత్ సప్తకృత్వస్తదా వృత్యాలభంత శివదర్శనం. 7 మార్లు శివపురాణాన్ని ఆవృతంగా వింటే శివ దర్శనం లభిస్తుంది వాడికి అనే విషయాన్ని కూడా ప్రస్తావన చేస్తున్నారు. కనుక భుక్తిముక్తి ప్రదం బ్రహ్మ సంహితం భక్తివర్ధనం. బ్రహ్మ సంహితం అంటే వేద సమానమైనటువంటిది, ఇది భక్తి సంహితమైనటువంటిది. ఇటువంటి శివ మహాపురాణాన్ని విన్నవారు చెప్పినవారు వీరు ఉభయులకి కూడా సగణ ససుత సాంబహ శంకరోతు సశంకర, విన్నవారికి చెప్పిన వారికి చెప్పించిన వారికి కూడా గణములతో కూడినవాడు, పుత్రులతో కూడినవాడు, అమ్మతో కూడిన వాడైన శంకరుడు శంకరుడగుగాక అన్నారు. ఇక్కడ శంకరుడగ్గాక అంటే శం కరోతు, శుభమును కలిగించుగాక, శాంతిని కలిగించుగాక, సుఖమును కలిగించుగాక. ఇది శివ మహాపురాణం యొక్క విశేషము. మనం చెప్పుకున్న ఈ శివమహాపురాణంలో మొట్టమొదటి నుంచి స్వామి యొక్క నిర్గుణ సగుణ తత్వములు, లింగారాధన వైశిష్ట్యము, శివ అనుష్ఠానముల్లో ఉన్నటువంటి వివిధములైన భేదములు, దాని తర్వాత శివభక్తి నవాంగముల యొక్క విశేషము, అదేవిధంగా ముఖ్యమైన అంశం కైలాస వర్ణన, శివపురాణ ఆధారంగా కేదార మహాత్మ్యం ఆధారంగా చెప్పుకున్న కైలాస వర్ణన, తదుపరి చెప్పుకున్నటువంటి పశు పాస పతి జ్ఞానం, ఆ తర్వాత శివశక్తుల ఏకత్వమైన అగ్నిశోమతత్వము, వాగర్థముల తత్వము, షడత్వ శోధన విధానము, వీటన్నిటిని చెప్పుకుని ఈ రోజు ప్రధానంగా మనం సాధనకు వరకొచ్చే అంశములు పంచాక్షరి యొక్క మహిమ చెప్పుకుని చివరిగా కాశీక్షేత్ర మహిమతో శివపురాణ మహిమతో పూర్తి చేసుకున్నాం. ఇన్నాళ్ళు చెప్పిన శివపురాణాన్ని ఒక్కసారి స్మరించుకున్నాం. శివపురాణం ద్వారా ప్రతిపాదింపబడే పరమాత్మ అయిన సాంబ సదాశివుడు సర్వులను అనుగ్రహించుగాక. ముఖ్యంగా ఇదే పురాణం ఎక్కడ చెప్పినా ఒకెత్తు, ఇక్కడ చెప్పడం మరొకెత్తు. ఈ చోటు విశేషం. ఇక్కడ ఎంతమంది కూర్చున్నారని లెక్క పెట్టడం కాదు, 33 కోటి దేవతా సహితుడైన విశాలాక్షయ సమేత విశ్వనాథుడు ఇక్కడ కూర్చున్నాడన్న స్పృహ నాకుంది. ఆయన వింటాడు, ఆయన కోసం చెప్పుకోవడం, కాశీలో చెప్పడం నా సాధన, నా కోసం నేను చెప్పుకోవడం, నాకు మననం, నాకు ఇది నిజధ్యానం కావాలని, నా కోసం నేను చెప్పుకుని మిష పెట్టుకుంటే మీరు చెప్తే వింటానని 10 మంది రావడం ఒక భాగ్యం, వినిపించిన పుణ్యం కూడా నాకు అందించినటువంటి వారున్నారు. పైగా ఇక్కడ అనేక మంది సాధకులు సంపూర్ణమైన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళున్నారు. చెప్పిన ప్రతి విషయాన్ని పరమ ఏకాగ్రంగా హృదయంలో పట్టుకున్నటువంటి వారు ఉన్నారు. వాళ్ళు అధిక సంఖ్యలోనే ఉన్నారు. మొన్న ఒక ఆయన లెక్కగడి చెప్పాడు, 200 వినుంటారులేండి అని. మనం ఎవరేం చెప్పడానికండి, ఎంతమంది ఉంటారు యోగులు, వారందరికీ నేను వారి పాదాలకు ప్రణామాలు చేస్తున్నాను. అదేవిధంగా కాశీవాసులు, కాశీవాసం చేస్తున్న మహానుభావులు, కాశీ రసాన్ని ఆస్వాదిస్తున్న వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు. ఆకలి వారు కాశీ అంటే మహాకాశీ అని రాశారు ఇక్కడ పుస్తకంలో. ఎంత చక్కటి భావం అండి, మనం కాశీ వస్తే అబ్బో ఏ విరుకండి, ఏం చెత్తండి, ఎలా భరిస్తున్నామో అనుకుని ఎంత వేగం వెళ్ళిపోతాం అనుకుంటాం. ఇలాంటి వాళ్ళకి అంత ఏం చేస్తాం. వారు ఈ వయస్సులో అక్కడ అన్ని ఉంచుకుని అన్నీ కూడా అక్కడ ఉండి కూడా అన్ని పరిచయించి ఇక్కడ ఉన్నారు. అలాగని మహాత్యాగమా అంటే వాళ్ళు గొప్ప స్వార్థ పనులు, గొప్ప ఆనందకరమైన విషయం తెలుసుకున్నారు కనుక తుచ్చములన్నీ విడిచిపెట్టగలిగారు వాళ్ళు. అలాంటి మహాత్ములు ఇక్కడ వాళ్ళు ఉన్నారు. ఇలాంటి కాశీవాసులను కలుసుకోవడం, వారికి శివపురాణం చెప్తున్న మిషతో శివుని గురించి చర్చించుకోవడం అనే భాగ్యం నా సాధనకు దొరికింది. అయితే గత కొన్ని ఏళ్లుగా, అయితే మొట్టమొదటి కాశీక్షేత్రంలో నేను ప్రవచనం చెప్పడానికి కారణం మర్చిపోలేను శివసేవా సమితి వారు. శివసేవా సమితిలో ఇక్కడికి ఈ ఏడాది ఇతర కారణాల వల్ల వారు రాకపోయినా శ్రీ కురుగంటి శాంతారామకృష్ణ శాస్త్రి గారు, వారిని మర్చిపోలేము. అసలు కాశీలో ఉపన్యాసం చెప్పాలని చెప్పి వరుసగా కొన్ని ఏళ్లు నిర్వహించారు. గత ఏడాది వరకు ఆయన వస్తున్నారు, ప్రస్తుతం ఏడాది కారణాలు రాలేకపోయారు. అయితే మాకు మొదటి నుంచి బాగా సహకరిస్తూ ఉన్నవారు, మధ్యలో మొత్తం ఈ కార్యక్రమం ఇక్కడ ఇలా నిర్వహించడానికి కారణమైన వారు మాకు పితృ సమానులైనటువంటి శ్రీ అప్పేశ్వర శాస్త్రి గారు, వారికి మేము సదా కృతజ్ఞులం. ఈ రోజు ఇలా జరుగుతుందంటే అదే కారణం. ఈ ఏడాది నిర్వహిద్దానికి ఎవరు ముందుకు రాలేదు, కానీ ఆయన ఒక్కడ చెప్పారు ఫోన్లో నాకు, కాశీవాసులు వినాలనుకుంటున్నారని. కాశీవాసులు వింటారంటే నేను చెప్తానన్నాను. అయితే ఆ వెంటనే ఇక్కడ శివలింగ ప్రతిష్ఠ చేసుకోవాలని వచ్చినటువంటి శ్రీ మల్లాది సుబ్రహ్మణ్య ప్రసాద్ గారు దీనికి కావలసిన ఏర్పాట్లన్నీ చేశారు. దీని సంకల్పము కార్యరచన మొత్తం చేసిన వారు అప్పేశ్వర శాస్త్రి గారు, వారికి సహకరించినటువంటి వారు శ్రీ సుబ్రహ్మణ్య ప్రసాద్ గారు. వెంటనే సంకల్పం రాగానే మొత్తం అంత మళ్లీ తన భుజస్కంధాల మీద వేసి గత ఏడాది మాదిరిగానే ఇప్పుడు నిర్విఘ్నంగా జరగడానికి కారణం నాకు అత్యంత ఆప్తులైనటువంటి శ్రీ మారేపల్లి సూర్యనారాయణ గారి దంపతులు, వారు ఇక్కడ ఉన్నారు. ఇక సుబ్రహ్మణ్య ప్రసాద్ గారితో పాటు ఇక్కడ లింగ ప్రతిష్ట నిమిత్తం వచ్చి ఈ కార్యక్రమంలో కూడా పాల్పంచుకున్నటువంటి శ్రీ పశుపతి మురళీకృష్ణ గారు, వారికి కూడా కృతజ్ఞతలు. వారికి సహకరించడానికి చెన్నై నుంచి వచ్చి మా అందరితో కలిసిపోయినటువంటి శ్రీ దామర్ల నాగభూషణ శర్మ గారు, శ్రీ గరిమెళ్ళ రామకృష్ణ శాస్త్రి గారు, ఇలాంటి వీరందరూ ఇక్కడ ప్రధానం. కానీ మీరందరూ వీరికి ప్రధానం. కాశీవాసుల కోసం చేసినటువంటి ఈ దివ్యమైన ప్రవచనంలో నేను అభ్యర్థిస్తున్నది కాశీవాసుల యొక్క ఆశీస్సులు. ఈ ఆశీస్సులతో అవ్యాజమైన, అనన్యమైన, అఖండమైన, అచంచలమైన, అవ్యభిచారిణి, నైష్ఠికి, శివభక్తి కలగాలని కాశీవాసుల నుంచి నేను ఆశీర్వచనాన్ని అభ్యర్థిస్తూ సర్వం శ్రీ విశ్వనాథ చరణారవిందార్పణిస్తూ, మరొక విషయం, కాశీ నాది అనే ఆత్మీయత కలిగించడానికి మాకు సోదర తులుజులైనటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. సోదర తులుజులు, సోదరులు అని గట్టిగా అనగలిగిన వాళ్ళు మాకు చింతామణి గణపతి మందిరాన్ని నిర్వహిస్తున్నటువంటి మహంతులు శ్రీ చల్లా సోదరులు మొత్తం. వాళ్ళందరూ ఈ రోజు ఇక్కడికి వచ్చారు. వాళ్ళు మాకు ఇక్కడ ఆత్మీయమైన బంధం వేశారు. మా ఉమామహేశ్వరుని అక్కడ మా చేత నిరూపింపజేసి కాశీతో అనుబంధం వేశారు. అలాంటి ఆత్మీయ సోదరుల కారణంగా కూడా ఈ కార్యక్రమం ఇలా నిర్విఘ్నంగా జరిగింది. చింతామణి అనుగ్రహం, దుంటి గణపతి అనుగ్రహం, విశ్వనాథుడి కృప కాశీతో ఈ అనుబంధాన్ని తెంచకుండా ఉండాలని ప్రార్థిస్తూ సర్వం శ్రీ విశ్వనాథ చరణారవిందార్పణమస్తు. రుద్రాయ నమః, విష్ణవే నమః, పితామహాయ నమః, సంసార వైద్యాయ నమః, సర్వజ్ఞాయ నమః, పరమాత్మనే నమః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం, వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం, కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. కాశీక్షేత్ర నివాసాయ కామితార్థ ప్రదాయనే విశాలాక్షి సమేతాయ విశ్వనాథాయ మంగళం. త్రయస్త్రింశత్ కోటి దేవతాసహిత గంగాన్న పుణ్యాంబికా విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వనాథ స్వామికి, శ్రీ మణికర్ణికకి, శ్రీ గుంఠి వినాయక స్వామికి, శ్రీ కాలభైరవ స్వామికి, శ్రీ విశ్వనాథ స్వామికి.